Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం నవంబర్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ తరాలు అంతరాలు కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పిసపాటి. ఈనాటి ఈ తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం ఆశ్వేజ మాసంలో వచ్చే మరికొన్ని పండుగలు పర్వదినాల గురించి తెలుసుకుందామా? ఆశ్వేజం వెళ్ళి కార్తీకం కూడా వచ్చేసింది, ఇంకా ఆశ్వేజ మాసం గురించే చెప్తున్నానేంటి అనుకోకండి. దయచేసి ఆశ్వేజ మాసంలో వచ్చే ఎన్నో పుణ్యతిథులు పండుగలు ఉన్నాయి, అలాగే ఎంతోమంది మహానుభావుల జీవిత చరిత్రలు కూడా ఉన్నాయి. కనుక నేను గత 5 వారాలుగా ఆశ్వేజ మాసం యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఆశ్వేజ మాసంలో వచ్చే పండుగలు పర్వదినాల గురించి చెప్తూనే ఉన్నాను, కానీ తరగటం లేదు. అన్నీ వివరంగా తెలుసుకోవాలి, చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అని నేను భావిస్తూ మరి అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను, ఆశీర్వదించండి. ఇంకా ఆశ్వేజ మాసంలో దీపావళి ముందర వచ్చే ధనత్రయోదశి గురించి ఎంతైనా చెప్పుకోవాలి. నేను పండుగ వచ్చేస్తోంది దీపావళి అమావాస్య అని ముందుగా దీపావళి గురించి చెప్పేశాను. దాని మరి ధనత్రయోదశి, దీపావళి ముందర వచ్చే త్రయోదశి, దాని గురించి కూడా తెలుసుకుందామా? దేవదావనర్వులు అమృతం కోసం పాలకడలిని మధిస్తున్న సమయంలో పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది అంటారు. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. ఆ రోజు ఆశ్వేజ బహుళ త్రయోదశి. ఇంకా ఆశ్వేజ బహుళ త్రయోదశి నాడు ధనాది దేవత అయిన లక్ష్మీదేవి యొక్క జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీన్ని ధన త్రయోదశిగా పిలుస్తారు. దీనికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకునేందుకు ఒక రోజున భృగు మహర్షి పయనమవుతాడు. దారిలో వైకుంఠానికి వెళ్ళినప్పటికీ ఆయన రాకను లక్ష్మీనారాయణులు గమనించరు. అందుకు ఆగ్రహించిన మహర్షి స్వామి వక్షస్థలాన్ని తన్నినా ఆయన చెల్లించడు. పైగా ఋషిని శాంతపరిచి సప్పర్యలు చేసి పాదాలను ఒత్తుతూ స్పర్శిస్తాడు. అదే అదనుగా స్వామి భృగువు ఒక్క అరికాలిలోని ఉన్న నేత్రాన్ని చిదిమివేస్తాడు. ఎప్పుడైతే స్వామి భృగు మహర్షి యొక్క అరికాలిలో ఉన్న నేత్రాన్ని చిదిమివేశాడో అప్పుడే స్వామి యొక్క అహంకారం అణిగిపోతుంది. అప్పుడు స్వామిని శరణు కోరతాడు తప్పు తెలుసుకున్న భృగు మహర్షి. అంతలోనే తన నివాస స్థానమైన విష్ణువు గుండెల మీద ముని తన్నడం లక్ష్మీదేవి కోపానికి కారణమవుతుంది. భర్త ఆగ్రహించకుండా ఆ ముని పాదాలు తాకడాన్ని, మునికి సపర్యలు చేయడాన్ని భరించలేకపోయిన ఆమె భూలోకానికి వెళ్ళిపోతుంది. అది ఆశ్వేజ బహుళ త్రయోదశి అని మరికొందరు నమ్ముతారు. లక్ష్మీదేవి భూలోకంలోని కరవీరపురం చేరుకుంటుంది. ఆ కరవీరపురాన్నే నేడు మనం కొల్హాపూర్ అని పిలుస్తాము. అక్కడ మనకి లక్ష్మీదేవి మందిరం ఇప్పటికీ ఎంతో ఘనంగా పూజలు అందుకుంటూ అలరారుతోంది. కుబేరుడు కరవీరపురం వెళ్ళి అక్కడ ఉన్న లక్ష్మీదేవిని పూజించి అనుగ్రహం పొందుతాడు. అందుకే అతడు ఎంతో ధనవంతుడయ్యాడు అంటారు. ధనాధిదేవత భూలోకానికి చేరిన రోజు కాబట్టి ఆ రోజును ధనత్రయోదశిగా భావించేవారు కూడా ఉన్నారు. ఇదే రోజున యమత్రయోదశిగాను పరిగణిస్తారు. పూర్వం హిమ అనే రాజుకు లేకలేక కొడుకు పుడతాడు. వివాహమైన 4వ రోజునే ఆ రాకుమారుడు మరణిస్తాడని కొందరు జాతకులు హెచ్చరిస్తారు. కాలక్రమంలో ఒక రాజకుమారి జాతణ్ణి వరించి పెళ్లాడుతుంది. భర్తను తానే కాపాడుకుంటానని ధీమాగా చెబుతుంది రాకుమారి. పెళ్ళైన 4వ రోజున రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాసులుగా పోసి దీపాలు ఉంచుతుంది ఆమె. తర్వాత లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తూ గానం చేస్తూ ఉంటుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు తీసుకెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు. నగల మీద పడిన దీపకాంతి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి ఆయన కళ్ళలో పడి అతని కళ్ళు చెదురుతాయి. అంతేకాకుండా యువరాణి పాటలకు మైమరిచిపోతాడు. మృత్యుఘడియలు దాటి యముడు శూన్యహస్తాలతో వెనుదిరగాల్సి వస్తుంది. దాంతో ఇది మరొక కథనం. ఈరోజు తన త్రయోదశి వేళ యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగించినట్లయితే మృత్యుభయం ఎంత మాత్రం ఉండదు అంటారు. ఇక ఇదే రోజున ఆదివైద్యుడైన ధన్వంతరి జయంతి కాబట్టి ధన్వంతరి త్రయోదశిగాను భావించి వైద్యులు ఘనంగా ధన్వంతరిని పూజిస్తారు. ఈరోజుకు కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి, ధన్ తెరాస్, అలాగే చోటీ దివాళీ అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్రలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. సూర్యాస్తమయ సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. వాటిని ఇంటి ప్రధాన ద్వారాలకు ఇరువైపులా యమదీపాలుగా ఉంచుతారు. ఈ రోజును చేసే దానాలు, జపాలు, పూజలు అనేక ఉత్తమ ఫలితాలను ఇస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ ఎంతో కొంత బంగారం, వెండి మనకు కొనుక్కోవడం, అలాగే కొత్త బట్టలను కొనుక్కోవడం, కొత్త బట్టలను ధరించి పూజలు వేడుకగా ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే అప్పులు చేసి కొనమని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు. ఏ శాస్త్రం అప్పులు చేసి కొనమని చెప్పటం లేదు. కనుక తాహతుకు మించి ఎవరు కూడా ఏదో సామెత చెప్పినట్టుగా ఉట్టికి ఎగరలేని మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టుగా మనం మన తాహతుకు మించి చేసి అప్పులు పాలై తర్వాత మాటలు పడద్దు. కనుక మనకి వీలైతే ఏది కొనే మనకి అవకాశం లేకపోతే దీపం పెట్టుకొని కూడా ఆ స్వామిని పూజించి యముణ్ణి పూజించినట్లయితే చాలు, స్వామి మనని అనుగ్రహిస్తాడు అనటంలో ఎంతమాత్రం సంశయం అక్కర్లేదు. కనుక అందరూ కూడా ధనత్రయోదశి బాగా జరుపుకున్నారని ఆశిస్తాను. ఇక ఈ దీపావళి వెళ్ళిన తర్వాత వచ్చే ఏకాదశిని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఆశ్వేజ బహుళ ఏకాదశి నాడు అన్ని ఏకాదశుల్లాగే ఉపవాసం ఉండి ధాన్యాలకి, సిరిధాన్యాలకి సంబంధించిన ఎటువంటి ఆహారము స్వీకరించకుండా ఉపవాసం ఉండి మనకి నీరసం వచ్చినట్లయితే పళ్ళు ఫలాలు మాత్రమే సేవిస్తూ ఆ రోజున లక్ష్మీనారాయణులకి ప్రీతికరమైన రోజు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, అలాగే భాగవతం చదువుకోవడం, భగవద్గీత చదువుకోవడం, గజేంద్ర మోక్షం చదువుకోవడం, అలాగే శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని గానం చేయటం, ఇటువంటివి మనం చేసుకొని ఉపవాసం ఉండడం ఎంతో స్వామికి ప్రీతికరం. స్వామిని పూజించుకొని ఆ రోజు మనకి ఉన్నంతలో, వీలైనంతలో దాన ధర్మాలు చేసినట్లయితే కూడా ఇలా చేయటం వలన మనకి పితృదేవతలు అనుగ్రహం, స్వామి అనుగ్రహాన్ని పొంది వైకుంఠవాసం చేరుకుంటారు అని పెద్దలు చెప్తారు. ఆ విధంగా మోక్షం, మరి వైకుంఠవాసం పొందడం అంటే మోక్షం పొందడమే కనుక వైకుంఠం చేరుకున్న మన పితృదేవతలు మనల్ని తరతరాలుగా మన వంశ అభివృద్ధికి సుఖ సంతోషాలతో ఉండమని మనని దీవిస్తారు. కనుక ఈ విధంగా ఆశ్వేజ బహుళ ఏకాదశి, ఇది మహాలయ పక్షంలో వచ్చే ఏకాదశి కనుక ఆ రోజున ఉపవాసం ఉండి వీలైనంతగా అంటే మన శక్తికి మించకుండా దాన ధర్మాలు చేసి స్వామికి, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చెప్పుకోవటం, గజేంద్ర మోక్షం మనకి చెప్పుకోవడానికి సమయం దొరకకపోతే విన్నా చాలు ఒకరు చదువుతుంటే, లేదా ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి కనుక యూట్యూబ్లో వినైనా సరే ఆ విధంగా తద్వారా మన ద్వారా పితృదేవతలు కూడా పుణ్యలోకాలని చేరుకుంటాం అండంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక అందరూ ఆశ్వేజ బహుళ ఏకాదశి దశ నాడు మనకు ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అనే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇలాగా చేయమని కోరుకుంటున్నాను. మరి ఒక చిన్న విరామం తీసుకొని ఆశ్వయుజ మాసంలో వచ్చే మరొక పండుగ గురించి లేదా పర్వదినం గురించి తెలుసుకుందాము. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు ఆశ్వయుజ మాసంలో వచ్చే మరో పండుగ గురించి తెలుసుకుందాము. అది వేరే ఏదో కాదండి, విజయనగరంలో కొలువై ఉన్న చల్లని తల్లి, పైడి తల్లి. మరి ఆ అమ్మవారి పండుగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇదివరకు ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగల గురించి క్లుప్తంగా చెప్తూ విజయనగరంలో పైడి తల్లి అమ్మవారి గురించి, ఆ అమ్మవారి పండుగ గురించి చెప్పాను. మరి ఈ మధ్య ఆ పండుగని మన స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించారు కనుక వివరంగా ఆ పండుగ గురించి చెప్పాలి. అందరూ శ్రోతలందరూ కూడా ఆ విజయనగరం మరి పైడి తల్లి అమ్మవారు ఎలా వెలిశారు, ఎలాగా ఆ అమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు, మరి సిరిమానోత్సవం ఎంత వేడుకగా ఏ విధంగా జరుపుతారు అనే వివరాలన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను, శ్రోతలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు వివరంగా ఆ పండుగ గురించి, ఆ వేడుక గురించి తెలుసుకుందాం. ఇది ఆశ్వయుజ మాసంలో ఈ పండుగ విజయదశమి వెళ్ళగానే వచ్చే మంగళవారం నాడు ఎంతో వేడుకగా జరుపుతారు. పైడిమాంబ లేదా పైడి తల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం మరియు పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం 3 లాంతర్ల కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758 ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీస్తు శకం 1757 ధాతనామ సంవత్సరం విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశపారపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుపల్లి బైరాగినాయుడు 6 తరం వాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తాడు. చారిత్రాత్మకంగా చెప్పాలంటే ఇడి తల్లి పెద్ద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవి ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యంపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్క చేయలేదు. 1757 పొరుగురాజ్యమైన బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. వెలమవీరులు తమ పౌరుష ప్రతాపాల్ని పణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది పైడి తల్లికి. ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు మరియు మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకుని బొబ్బిలి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చెయ్యమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమైంది. ఆమె చెప్పిన విధంగానే ఆమె ప్రతిమ పెద్ద చెరువులో లభించడంతో పతివాడ అప్పలనాయుడు ఆ ప్రతిమను బయటికి తీసి ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి ఏటా పైడితల్లికి ఘనంగా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు కూడా ఎంతో ఘనంగా జాతర నిర్వహించారు. ఈ సంవత్సరం జరిగిన జాతర 251వది. అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవం చాలా ప్రాముఖ్యమైనది. సిరిమాను అనేది భక్తిపూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ పీఠమైన అని పిలువబడే అందులో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలో ప్రధాన భాగం. సిరిమానోత్సవం ఆద్యంతం వీణుల విందుగా సాగుతుంది. ఈ సిరిమానోత్సవానికి అసంఖ్యాకంగా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతూ వస్తోంది. పేరుకి గ్రామదేవత అయిన ఆ తల్లి కీర్తి మండలాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి విశ్వవ్యాప్తమైంది. విజయనగరం పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడి వాళ్ళు తెలుసుకుని మరీ సిరిమాను సంబరం రోజున వ్యయ ప్రయాసలు కోర్చి మరీ వస్తూ ఉంటారు. అశేషమైన భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని రసవత్తరమైన సన్నివేశాలే. సిరిమాను రథం ఊరేగింపులో 8 ప్రధానమైన అంశాలు ఉంటాయి. అన్నింటిలో కీలకమైంది, విశేషమైంది సిరిమాను సంబరం. అలాగే సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, ఆయన చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణలు. సిరిమాను తిరుగుతున్నంతసేపు భక్తులు అరటిపళ్ళు విసరడం ఆనవాయితీగా వస్తోంది. 33 ఉండే సిరిమాను కోసం ఆ పండగ వస్తుండగానే అన్వేషణ ప్రారంభిస్తారు. అంతటి మాను లభించడమే పెద్ద విశేషం. తల్లి మహిమకు ఇదే పెద్ద తార్కాణం. చూడముచ్చటగా అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే, సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం చూసేందుకు జనం ఎగబడుతూ ఉంటారు. మరి ఈ సిరిమాను ఉత్సవంలో ముందుగా సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో భాగంగా ముందుగా బెస్తవారి వల గురించి తెలుసుకుందాం. పైడితల్లి అమ్మ చరిత్రలో జాలర్లకు విశేషమైన స్థానం ఉంది. లోకపావని, కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లు కీలక పాత్ర పోషించారు. 2.5 మునుపు అమ్మ తల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ తల్లి మూల విరాట్ను బయటికి తీయడంలో స్థానిక యూతవీధికి చెందిన జాలర్ల కృషి అమోఘం. అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది. అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి సిరిమాను ముందు తమకు చోటు కల్పించాలనే జాలర్ల కోరికను అప్పలనాయుడు మన్నించారు. ఈ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలర్లు ఉండడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే బెస్తవారి వలతో పాటు పాలధార కూడా సిరిమాను ఉత్సవంలో సిరిమాను ముందర ఉంటుంది. ఆ పాలధార గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాలరి వాళ్ళ వెనుక ఈటలతో వచ్చే జనం సాధారణ జనం కాదు. వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపాలుగా పరిగణించారు. పాలధారగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా చెబుతూ ఉంటారు. వీరి చరిత్ర కూడా ఘనమైనదే. పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవికులు కోటకు రక్షణగా ఉండేవారని చెబుతారు. వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో వీరు పాల్గొంటారు. వీరిని అమ్మవారి శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు. ఇక సిరిమాను ముందుగా వచ్చే మరొక విశేషమైన అంశం తెల్లయ్య ఏనుగు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిరిమాను జాతరలో తెల్లయ్య ఏనుగు మరో విశిష్టమైన ఆకర్షణ. గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపట ఏనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు. అయితే కాలక్రమేణా సంస్థానాలు రాజ్యాలు పోవడంతో 1956 నుంచి పట్టపట ఏనుగు ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తున్నారు. ఈ బండి మీద 7 స్త్రీ వేషధారులు, 1 ఉంటారు. ఈ 7 స్త్రీలు పైడితల్లి, అక్క, చెల్లెళ్ళు కాగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడైన పోతురాజుగా చెబుతూ ఉంటారు. అపురూపమైన దేవతలందరినీ ఒకే వేదికపై మనకు సాక్షాత్కరింపచేసే ఈ తెల్లయ్యనుగు నిజంగా ఐరావతమే. ఇక మరో అంశం అంజలి రథం. సిరిమాను సంబరంలో చివరి చిత్రమైన అంశం ఈ అంజలి రథం. అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం. ఏలిక పరిచారిక మధ్య అనుబంధానికి ఈ అంజలి రథం ప్రతీకగా నిలుస్తుంది. అంజలి రథంపై ఉండే 5 స్త్రీలు అమ్మవారిని సేవించి తరించిన పరిచారికలు. నాడు తల్లిపై వాళ్ళు చూపించిన భక్తి ప్రపక్తులను నేటికీ గుర్తుకు తెచ్చేలా అంజలి రథంపై స్త్రీ వేషధారులు సిరిమాను ముందు అంజలు ఘటించి కనిపిస్తారు. తరతరాల సేవానిరతికి, భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం. బెస్తవారి వల, పాలధార, తెల్లయేనుగు, అంజలి రథం ముందు నడవగా వేషధారులు భక్తి పారవశ్యంతో కథం తొక్కి పరిగెడుతుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివి తీరా చూసి భక్తిభావంతో మమేకమవుతుంటారు. అమ్మవారు తన గుడి నుండి బయటకు వచ్చి ముక్త మనోహరంగా అలంకరించిన సిరిమానుపై పూజారి వేషంలో ఆసీనులై ఊరేగుతారు. అమ్మవారి మహత్యానికి ముందు చెప్పుకున్నట్టు సిరిమానే ఒక నిదర్శనం. సిరిమాను కోసం 33 ఉండే వృక్షాన్ని కనిపెట్టడం సామాన్యులకు సాధ్యమయ్యే అంశం కాదు. ప్రతి ఏటా సిరిమాను సంబరానికి సరిపడే వృక్షం లభించడం కూడా ఒక అద్భుతమైన ఘట్టం. ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 3 ప్రాంతంలో మరొక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ఏటా 6 ఉత్సవాలు చేస్తున్నారు. వాటిలో ప్రసిద్ధమైనది సిరిమాను ఉత్సవం. సిరిమాను అనేది చింతలు తీర్చే మాను. పైడితల్లికి ప్రతిరూపంగా ఆలయ పూజారి సిరిమానిపై ఎక్కి భక్తులను దీవిస్తారు. ఇది ప్రతి ఏటా ఆ అమ్మవారికి మనం సమర్పించుకునే నివాళి జ్యోతలు. ఇది పైడితల్లి అమ్మవారి ఉత్సవం. ఇది చదువుతూ ఉంటేనే నా ఒళ్ళు ఆ అమ్మవారిని తలుచుకొని నిజంగా పులకించిపోతానండి. అంత గొప్ప ఉత్సవం. నేను ప్రతి ఏటా వెళ్ళకపోయినా చాలాసార్లు వెళ్ళాను. ఆ తల్లి ఉత్సవాన్ని కళ్ళారా చూసి తరించాను. వీలైనంత వరకు చాలామంది వస్తున్నారు. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళి చూడండి. కానీ చాలా జాగ్రత్త, ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. నిజంగా చెప్తున్నా, ఇసుక వేస్తే రాలరు. అంతమంది జనం ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యంతో ఉండేవారు మాత్రం వెళ్ళొద్దు. వృద్ధులు అసలే వెళ్ళకండి. పసిపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్త అండి. తప్పనిసరిగా ఆ తల్లిని దర్శించుకోండి. పోనే ఉత్సవం రోజు కాకపోయినా విడి రోజుల్లో విజయనగరం వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకోండి. తల్లి చాలా సత్యమైన తల్లి, నేను చెప్తున్నాను. ఇది ఆశ్వయుజ మాసంలో వచ్చే సిరిమానోత్సవం. మరొక ఆశ్వయుజ మాసంలో వచ్చే అంశం గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చింది గాంధీ జయంతి. అదే 2 అక్టోబర్. మరి ఇప్పుడు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. 2 అక్టోబర్ గాంధీ జయంతిని పురస్కరించుకొని జాతీయ సెలవు దినంగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారతదేశపు 3 ప్రకటిత జాతీయ సెలవుల్లో ఇదొకటి. స్వాతంత్ర దినోత్సవం మరియు రిపబ్లిక్ డే మిగిలిన 2. అంతేకాకుండా 2007 జూన్ 1 ఐక్యరాజ్య సమితికి చెందిన సాధారణ సభ 2 ప్రపంచ అహింసా దినంగా ప్రకటించింది. ఇక గాంధీ జయంతి సందర్భంగా మనం జరుపుకునే వేడుకలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో నాయకులు, విద్యార్థులు ఈ రోజున ప్రార్థనలు జరిపి మహాత్మునికి నివాళులు అర్పించడం జరుగుతుంది. కొత్త ఢిల్లీలోని గాంధీ సమాధిని ఉంచిన రాజ్ఘాట్లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో భాగంగా ప్రార్థనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక రాజకీయ సంస్థల స్మృత్యర్థక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విద్యార్థిని, విద్యార్థులకు శాంతి, అహింస, స్వాతంత్ర సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు. గాంధీ జ్ఞాపకార్థం ఆయన అమితంగా ఇష్టపడిన రఘుపతి రాఘవ రాజారాం గీతాన్ని పాడతారు. గాంధీని అనుసరించేవారు ఈ రోజున మాంసాహారం ముట్టరు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మాంసాహార దుకాణాలన్నిటికీ కూడా సెలవు దినాన్ని ప్రకటించింది. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆరాధించబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింస, గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్ అంటే సిఎన్ఎన్ సంస్థ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొళ్ళాయి కట్టి, చేతి కర్ర పట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము, అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని బోధించాడు. మహాత్ముడని, జాతిపిత అని పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పుతలీబాయ్. వారిది ఆచారాలు బాగా పాటించే కుటుంబం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ చిన్నతనంలో కాస్త నిదానంగా ఉండేవాడు. చిన్నతనం నుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు. 13 ఏళ్ల వయసులో అప్పటి ఆచారం ప్రకారం కస్తూర్బాయ్తో వివాహం జరిగింది. వీరికి 4 పిల్లలు, హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామ్దాస్ గాంధీ, దేవదాస్ గాంధీ. చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్బందర్లోనూ రాజ్కోట్లోనూ ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. అక్కడ ఆయనకు బెర్నార్డ్ షా వంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కాలంలోనే ఆయన చదువు, వ్యక్తిత్వము, ఆలోచన సరళి రూపుదిద్దుకున్నాయి. 1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొంబాయిలోనూ రాజ్కోట్లోనూ ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తికి అంతగా ప్రాముఖ్యత లభించలేదు. 1893లో ఆయనకు దక్షిణాఫ్రికాలోని నాటల్లో ఒక న్యాయవాద కంపెనీలో 1 సంవత్సరం కాంట్రాక్టు లభించింది. 1 సంవత్సరం పనిమీద వెళ్ళిన గాంధీ దక్షిణాఫ్రికాలోని 1893 నుండి 1914 వరకు 21 సంవత్సరాలు గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతిలోంచి నెట్టివేయడం, హోటళ్లలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్లకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకున్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికి, ఆయన ఆలోచన సరళి పరిపక్వం కావడానికి, రాజకీయ విధి విధానాలు రూపుదిద్దుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం. ఒక విధంగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే ఆయనలో బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టడము, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడము ఆయన చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదు కానీ ఆయన బాగా జనాదరణ సంపాదించాడు. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకునే ఆయుధం కాదు, నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వం అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగం. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహం 7 సంవత్సరాలు సాగింది. 1913లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్లారు. కష్ట నష్టాలకు తట్టుకొని నిలిచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది. కానీ గాంధీకి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు. వారి న్యాయమైన విధానాలను ఆయన సమర్థించాడు. 1899 నుండి 1902 వరకు సాగిన బోయర్ యుద్ధకాలంలో ఆయన తన పోరాటాన్ని ఆపి వైద్య సేవా కార్యక్రమాల్లో నిమగ్నుడయ్యాడు. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పథకంతో సత్కరించింది. ఈ కాలంలో అనేక గ్రంథాలు చదవడం వలన, సమాజాన్ని అధ్యయనం చేయడం వలన ఆయన తత్వం ఎంతో పరిణతి చెందింది. లియో టాల్స్టాయ్ రాసిన ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, అలాగే జాన్ రస్కిన్ యొక్క అన్ టు ద లాస్ట్ అనే గ్రంథాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. కానీ అన్నిటికంటే ఆయన ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథం భగవద్గీత. గీతా పఠనం వల్ల ఆయనకు ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యత, నిష్కామకర్మ విధానము వంటబడ్డాయి. అన్ని మతాలు దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా ఆయన గ్రహించాడు. దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ ఫామ్, టాల్స్టాయ్ ఫామ్లలో ఆయన సామాజిక జీవనాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాడు. ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సాదాసీదా జీవితం గడిపేవారు. కోరికలకు కళ్ళెం వేయడము, ఉన్నదేదో 4 పంచుకోవడము, ప్రతి ఒక్కరూ శ్రమించడము, శ్రవా దృక్పథం, ఆధ్యాత్మిక దృక్కోణము ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకివాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకున్నాడు. ఈ సమయంలోనే ఆయన అస్పృశ్యతకు, కుల వివక్షతకు, మత విద్వేషాలకు ఎదురు నిలవడం బోధించాడు. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గం. పోరాటాలు, సంస్కరణలు ఆ జీవితంలో ఒక భాగం. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరం. 1914 గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్రోద్యమం అప్పుడే చిగురు వేస్తోంది. భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతల్లో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను, హక్కులను కోరుకునేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని ఆయన వాదం. బీహార్లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులు ఆహార పంటలు వదిలి నీలిమందు వంటి వాణిజ్య పంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీ చాలని మూల్యాన్ని ముట్టజెప్పేవారు. పేదరికము, దురాచారాలు, మురికివాడలు అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆ పైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచారు. గుజరాత్లోని ఖేడాలోని ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి 1918 చంపారణ్ ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడము, చదువు సంస్కారాన్ని పెంచడము, జాతి వివక్షతను విడనాడడము, అన్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగం. ఈ కార్యక్రమంలో ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలిచాడు. ఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలిచి జైలుకు తరలి వెళ్లారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై ఆయనను అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెల్లుబుకింది. చివరకు ఒత్తిడికి తొలగి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికి, పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని, మహాత్ముడు అని పిలుచుకోసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు, ఆమోదము లభించాయి. 1919 ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినప్పుడు గాంధీ నడిపిన సత్యాగ్రహం ఆ చట్టాలకు అడ్డుకట్ట వేసింది. కానీ ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు ఆయన బాగా తీవ్ర స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపుచేసి పరిహారంగా నిరాహార దీక్ష సలిపాడు. పట్టుబట్టి ఆ దాడులలో మాణించిన బ్రిటిష్ ప్రజల పట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గం. ఏ విధమైన హింస అయినా తప్పే. ఏప్రిల్ 13, 1919 అమృత్సర్ పంజాబ్లోని జలియన్వాలాబాగ్లో సామాన్య జనులపై జరిగిన దారుణ మానకాండలో 400 నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలిన వారికి కాస్త నమ్మకం సడలగా అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతేకాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం సర్వత్రా ప్రబలమైంది. 1921 భారత జాతీయ కాంగ్రెస్కు గాంధీ తిరుగులేని నాయకునిగా గుర్తించబడ్డాడు. కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి తమ చేయము స్వరాజ్యము అని ప్రకటించాడు. వారి భావనలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు, వ్యక్తికి, మనసుకు, ప్రభుత్వానికి స్వరాజ్యము, స్వేచ్ఛ కావాలి. తర్వాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో కొన్ని ముఖ్యమైన అంశాలను జోడించాడు. ఈ ముఖ్యమైన అంశాలు గాంధీ ఏం జోడించారు అనేది ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాము. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం. మనం ఇప్పుడు గాంధీ గారి జీవిత చరిత్రను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా గాంధీ గారు తమ పోరాటంలో కొన్ని ముఖ్యమైన అంశాలను జోడించారు అనే విషయం విరామానికి ముందర తెలుసుకున్నాం కదా. మరి ఆ ముఖ్యమైన అంశాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది స్వదేశీ వస్తు సేవల వినియోగం. ఇందులో భాగంగా విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం వంటివి చేశారు. వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము వెళ్ళి విరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం అన్నిటికంటే ముఖ్యమైన అంశం. ఇక రెండవది సహాయ నిరాకరణ. ఏదైతే అన్యాయమో దానికి ఏమాత్రము సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు, వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కానీ 1922 ఉత్తరప్రదేశ్ చౌరీ చౌహాలో ఉద్రేకాలు పెల్లుబుకి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించిన గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు. ఇక మూడవది సమాజ దురాచార నిర్మూలన. గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరాన్ని తనం ఉన్న చోట, మురికివాడలున్న చోట, హిందూ ముస్లింలు తగువులాడుకుంటున్న చోట స్వాతంత్ర్యం ఉందనుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచన శైలి వలనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలు, విలువలు ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించవచ్చు. ఇవి గాంధీ ప్రవేశపెట్టిన మూడు ముఖ్యమైన అంశాలు తమ పోరాటంలో. గాంధీ 1922 రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఈ కాలంలో కాంగ్రెస్లో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశారు. 1924 మూడు వారాల నిరాహార దీక్ష సాగించారు. కానీ వాటి ఫలితాలు కొంతవరకే లాభించాయి. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో ఆయన లీనమయ్యారు. 1927 సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తర్వాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేపట్టాడు. అందరికీ సర్ది చెప్పి 1928 కలకత్తా కాంగ్రెస్లో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. ఇందుకు బ్రిటిష్ వారికి 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. అయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్ 31 లాహోర్లో భారత స్వాతంత్ర పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26 స్వాతంత్ర దినంగా ప్రకటించాడు. ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చు. సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ 1919 మొదటిసారిగా విజయవాడలో ఉపన్యసించారు. దీని వలన తెలుగువారిలో గొప్ప చైతన్యం వచ్చింది. కేఎన్ కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్ద మార్పులు వచ్చాయి. పతాక స్థాయి పోరాటం మొదలైంది. ఉప్పు సత్యాగ్రహం అంటే దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి పన్ను కట్టకుండా సముద్రంలోంచి ఉప్పును తీసుకోవడం అనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. 1 మార్చి 21 నుండి 6 ఏప్రిల్ అహ్మదాబాద్ నుండి దండి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దారి పొడవున అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు. ఇది తరతరాలు తెలుసుకోదగిన పెద్ద పండుగ. దారిలో చేరిన వారితో దండి చేరుకునేసరికి జనం వెల్లువల పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931 గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932 లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కానీ ఆ సమావేశం గాంధీనే కాక స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరిచింది. లార్డ్ ఇర్విన్ తర్వాత వచ్చిన లార్డ్ వెల్లింగ్టన్ మరలా స్వాతంత్రోద్యమాన్ని పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నించాడు. 1932 నిమ్న కులాల వారిని, ముస్లింలను వేరు చేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు. తరువాత అంటరాని వారిగా చూపబడిన వర్గాల పట్ల సమాజ దృక్పథాన్ని, వారి స్థితిగతులను మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులని పిలిచాడు. ఆత్మశోధనకు, ఉద్యమ స్ఫూర్తికి 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహార దీక్ష సాగించాడు. 1934 ఆయనపై 3 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైనప్పుడు గాంధీ కాంగ్రెస్కు రాజీనామా చేశాడు. తన నాయకత్వం వల్ల కాంగ్రెస్లోని వివిధ వర్గాల నాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదని, స్వాతంత్ర్యం అనే ప్రధాన లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదని ఆయన ఉద్దేశం. 1936 లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధాన పాత్ర తీసుకున్నాడు. 1938 కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యం పైన, అహింస పైన పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ యొక్క ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ 2వ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోసు కాంగ్రెస్కి దూరమయ్యాడు. 1939 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారని, ఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ మరొక పక్క స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ 1992 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఇందులో భాగంగా ఊరేగింపులు, అరెస్టులు, హింస పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెస్లో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక సంఘటనలు ఉన్నా ఉద్యమం ఆగకూడదని దృఢంగా స్పష్టం చేశాడు. భారత్ చోడో, భారతదేశాన్ని వదలండి అన్నది నినాదం. కరో యా మరో, చేస్తాం లేదా చస్తాం అన్నది అప్పటి నిశ్చయం. ప్రభుత్వం కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది. ఇవి గాంధీ జీవిత విధానంలోని మనం కొన్ని అంశాలు ఇప్పుడు తెలుసుకున్నాము. గాంధీ స్వాతంత్ర సమర పోరాటం ఏ విధంగా చేశారు, నాయకుడిగా ఏ విధంగా పోరాటాన్ని నడిపించారు అనే విషయాలు కూడా కొన్ని ఇప్పుడు తెలుసుకున్నాము. మిగిలిన విషయాలు వచ్చే వారం తెలుసుకుందాము. ఇప్పుడు సమయం మరి మించిపోతుంది కావున ఈ వారానికి ఇంతటితో తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మీ నుండి సెలవు తీసుకుంటోంది. నమస్సులు తెలియజేసుకుంటూ మీ ఆర్జే గిరిజ పిసపాటి. మరి ఎప్పుడూ వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం నవంబర్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు. ఆదికాలమున కృతయుగమున జగస్తృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్ బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రులైన 9 ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు. ఇగధేయుక్తుల రుజవర్తనుడు నిష్కలలిక శీలుడు. కుటలత్మగమకు కలలు నదిల్కి నశిష్టాజారపరుడు. కుటలత్మగమకు కలలు నదిల్కి నశిష్టాజారపరుడు. అజగదిగనుల ఆశీసులకి అతిశయులు ప్రముఖుడు. కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది. ఓ విమలాగ్రగల్య మహదూర్జిత పుణ్య చరిత్ర దక్ష, ఓ గోవిద నీ గుణములను గొప్పదనల్గుల మెచ్చినావు. మా ఊరి హంశలిచ్చితిమి మూడు జగన్ములు అడ్డులేగయే నీ వచనము చెల్లు మహనీయుడమై సృజనల్బు సెహుమా.
ఈ విధముగా త్రిమూర్తులు హంశులను పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్ర కన్యలను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్యయైన వైరదేవికి శబలుడు ధర్ముడు అను ఇద్దరు కుమారులు జనడమైంది. అనంతరం జగన్మాత అయిన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తెని జనడమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనదిన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాశక్తురాలైనది. ఆ సాధ్యమైన లాభ ఒక్క దినం కూడా శంకరుడు గూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండెను.
నమో నమో భవ భయ హర నమో.